ಆಚಾರ್ಯ ಮಧ್ಯಮಾಂ ಅಸ್ಮದಾಚಾರ್ಯ ಪರ್ಯಂತಾಂ ವಂದೇ ಗುರುಪರಂಪರಾಂ. ಸಭಾಯೇ ನಮಃ. మనమందరం అప్పుడే రెండు మూడు రోజులుగా ప్రతిరోజు సాయంకాలం వేళ జరుగుతున్నటువంటి భాగవత ప్రవచనాంతర్భాగంగా అందులో జరుగుతున్నటువంటి ప్రకటనల్లో ఉజ్జనీయులు ఇవాళ స్వామివారు శ్రీ తత్వవిదానంద సరస్వతి స్వామివారు ఇవాళ మధ్యాహ్నం భీష్మేకాదశి నాడు సత్యనారాయణ వ్రతాలు పూర్తయి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం జరుగుతుండగా స్వామి ఇక్కడికి విచ్చేసి మనందరికీ అనుగ్రహ భాషణం చేసి వారి దర్శనం చేత వారి యొక్క వాక్కు చేత మనని తరింపచేస్తారు అని మనం ఎదురు చూస్తున్నాం. ఆ పుణ్య గడియ రానే వచ్చింది, స్వామివారి విచ్చేశారు. నేను గత రెండు మూడు రోజులుగా నా ప్రసంగాల్లో స్వామివారి యొక్క వైశిష్ట్యం గురించి, వారి సన్యాసాశ్రమం గురించి, వారి యొక్క గొప్పతనం గురించి, ఇవాళ దయానంద సరస్వతి మహారాజు యొక్క శిష్యులుగా దేశ విదేశాలలో సనాతన ధర్మం గురించి వారు చేస్తున్నటువంటి ప్రచారం గురించి, వారి నిరాడంబరత గురించి మీ అందరికీ చెప్తూ వస్తూనే ఉన్నాను. అందుకని ఇప్పుడు నేను ప్రత్యేకం పరిచయం చేయవలసినటువంటి అవసరం ఏం లేదు. కానీ దయానంద సరస్వతి మహారాజు మాటల్లోనే చెప్పాలంటే ఒక విషయం ప్రస్తావన చేస్తాను. వారు ఒకసారి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఒక మాట అన్నారు, దేశము కాలము ఈ రెండింటిలో కాలం అనేటటువంటిది మనంతటా మనంగా పెట్టుకున్నదే, కానీ నిజానికి కాలమునకు పుణ్యము పాపము అని ఉంటాయా అంటే కాలమునకు విభాగం లేదు. బీజస్యాంతరివాంకురో జగదిద ప్రాంగ్ నిర్వికల్పం పునః మయా కల్పిత దేశ కాల కలనా వైచిత్ర చిత్రీకృతం అంటారు శంకర భగవత్పాదులు దక్షిణామూర్తి స్తోత్రంలో. అయినా మనకి భీష్మేకాదశి లాంటి పర్వదినం చాలా గొప్ప పర్వదినం. అటువంటి రోజున మామూలుగా వినేటటువంటి ప్రసంగాలు వేరు, అవి కాకులు రోజు అరుస్తాయి, నాలాంటి కాకి ఎరవడం పెద్ద విశేషమేం కాదు. కానీ సింహగర్జన ఒక్కసారి వింటాం, ఒక్కసారి సింహం గర్జించింది అనుకోండి అరణ్యంలో ఉండేటటువంటి జంతువులన్నీ పారిపోతాయి. రమణ మహర్షి చరతూ చెప్తుండేవారు, గురువు అనబడేటటువంటి ఒక మహాపురుషుడి సింహగర్జన వింటే కొన్ని కోట్ల జన్మల నుంచి మనలో ఉన్నటువంటి వాసనాబలం, మనని తరువుకొస్తున్నటువంటి అవిద్య ఇవన్నీ కూడా పారిపోయి మనలో ఆ భగవంతుని యొక్క అనుగ్రహం రూపంగా ఆ భక్తి జ్ఞానము ప్రకాశించేటటువంటి అవకాశం ఉంటుంది. ఇంత పరమ పవిత్రమైనటువంటి రోజున దేశకాలాదులు కలిసిరాగా అయ్యప్ప స్వామివారి యొక్క దేవాలయ ప్రాంగణంలో కూర్చుని ఇవాల్టి రోజు మధ్యాహ్నం స్వామివారి అనుగ్రహ భాషణం వినేటటువంటి అదృష్టానికి మనం సిద్ధంగా ఉన్నాం. ఇంత బయలుదేరి కాశీపట్టణానికి వెళ్ళి గంగ ఒడ్డున నుంచుని గంగను వర్ణించుకుంటూ నించోవడం ఎందుకు? గంగలో మునక వేసేస్తే మనందరికీ సంతోషం. రోజు సాయంకాలం కూస్తూనే ఉన్నావు కదా, ఇవాళ కోయిల పాట వినని అని మీరందరూ ఎదురు చూస్తున్నారు. అందుకని నేను ఎక్కువ సమయం తీసుకోను. స్వామివారి పాదములు పట్టి ప్రార్థన చేస్తూ వారి అనుగ్రహ భాషణం ప్రారంభించవలసిందిగా మీ అందరి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను.
శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశాయ నమః. ఆత్మస్వరూప బంధుగణ, ఈ ఏకాదశి పర్వదినం నాడు ఇంతమంది భక్తజన సందోహాన్ని చూసే భాగ్యం కలిగినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. నేనెప్పుడో సుమారు దశాబ్దం క్రిందట శబరిమల వెళ్ళాను. మళ్ళీ ఇవాళ శబరిమల వెళ్ళిన ఒక భావన కలిగింది. ఎందుకంటే రెండు హేతువులు, ఆ దేవాలయం యొక్క శిల్పం అంతా అచ్చు శబరిమలైన అచ్చుగుద్దినట్టుగా నిర్మాణం చేశారు. తర్వాత శబరిమలలో ఎంత రష్ ఉండేందుకు అవకాశం ఉందో మళ్ళీ అంత రష్ ఇక్కడ కనపడింది. చాలా ఆనందం. హిందూ సమాజం యొక్క ఒక విరాట్ రూపాన్ని ఈనాడు కాకినాడ నగరంలో మీ అందరిలో చూడగలిగినాను. చాలా ఆనందం కలిగింది. తర్వాత నా గురించి శ్రీ కోటేశ్వరరావు గారు చెప్పారని తెలిసి నేను చాలా బిడియపడ్డాను. చెప్పాల్సిందేం లేదు, కేవలము ఈశ్వర కృప, గురు కృప. నా గురించి చెప్పాల్సిన మాట ఒక్కటే, నా పేరు స్వామి తత్వవిదానంద, నేను స్వామి దయానంద సరస్వతి మహారాజు శిష్యులను. ఇంకా అంత గురించి చెప్పాల్సిందేం లేదు, అది చెప్తే సర్వము చెప్పినట్లే. మిగతాదంతా కూడా కాలంలో వచ్చేది, కాలంలో తొలగిపోయేదే. పోతే నా మనసులో మాట ఒకటి చెప్పి ఆ తర్వాత ఈ ఏకాదశి గురించి రెండు మాటలు అంటాను. శ్రీ కోటేశ్వరరావు గారు చాలా నిరాడంబరశీలి, మంచి విద్వాంసులు. మీకు అటువంటి పండితుడు మీ నగరంలో ఉండటం మీ భాగ్యమని నేను భావిస్తున్నాను. ఈ రోజుల్లో నిష్కామ కర్మయోగాన్ని అనుష్ఠించే జనులు చాలా తక్కువ, చాలా అరుదుగా ఉంటారు. తత్రాపి పండితులై ఉండి నిష్కామకర్మ యోగాన్ని అనుష్ఠించటం అన్నది బంగారానికి తావి అబ్బినట్లు. కర్మజం బుద్ధియుక్తాహి ఫలం త్యక్త్వా మనీషిణః, ప్రేమతో కర్మను అనుష్ఠిస్తూ కర్మయోగ బుద్ధిలో పండిన మహాత్ములు ఆ కర్మ వల్ల లభించే ఫలాన్ని ఈశ్వరార్పణం చేస్తారు, ఫలత్యాగం చేసి కర్మను అనుష్ఠిస్తారు. లోకంలో కర్మను అనుష్ఠించటయందు వ్యక్తి కనబరిచే శ్రద్ధ అంతా కూడా ఫలతృష్ణచే ప్రేరితమవుతూ ఉంటుంది. అలా కాకుండా కర్మ నుండి లభించే ఫలమును త్యాగం చేసి కేవలము ఈశ్వరార్పణ బుద్ధితో కర్మను అనుష్ఠించటం, ఫలము లేదు కదా అని, ఫలాన్ని ఎలాగా విడిచిపెట్టేశాం కదా అని ఏదో మొక్కుబడిగా కాకుండా ప్రేమగా ఉత్సాహంతో ధృతి ధైర్యంతో కర్మానుష్ఠానం చేయటం, ఈ లక్షణాన్ని, ఈ కర్మయోగ లక్షణాన్ని మనం శ్రీ కోటేశ్వరరావు గారిలో దర్శించవచ్చు. వారు పోతన యొక్క భాగవతాన్ని, ఇంకా అనేక సంస్కృత గ్రంథాలని, దక్షిణామూర్తి స్తోత్రం ఇప్పుడే కోట్ చేశారు, శివానందలహరి, ముఖ్యంగా రామాయణం, శ్రీమద్ రామాయణం, ఇటువంటి గ్రంథాలని హిందూ సముదాయానికి, భారతీయ జన సముదాయమునకు అందుబాటులోకి తీసుకురావటం అనేటువంటి ఒక మహోన్నత సమాజ కార్యాన్ని, ఈశ్వర కార్యాన్ని, దేశహితమును చేకూర్చే కార్యాన్ని వారు చేస్తూ ఉన్నారు. వారికి పరమేశ్వరుడు పూర్ణ ఆయురారోగ్యైశ్వర్యములను అనుగ్రహించి ఆ కార్యంలో ఇంకా ముందుకు వెళ్ళిట్లా వారికి పరమేశ్వరుని అనుగ్రహం కలుగుతుందని నేను ఆశిస్తాను. వారి కార్యం అలా ముందుకు సాగిపోతుంటే చూసి నిస్సంకోచంగా సంతోషించే వాళ్లలో నేను మొదటివాడిని. ఈరోజు ఏకాదశి, విష్ణువునకు, శ్రీ మహావిష్ణువు జగత్ సృష్టి స్థితిలయ కారణ పరబ్రహ్మ, ఆ పరబ్రహ్మకే మరో పేరు శ్రీ మహావిష్ణువు అని, ఆ విష్ణువునకు ఉండే అనేక నామాల్లో అనంత నామములలో హృషీకేశ నో పేరు ఒకటి ఉన్నది, మీరందరూ విని ఉన్న పేరే. ఈ పేరు మీదే హృషీకేశ్ అనే నగరం పేరున్నది. దాంట్లో హకారాన్ని పలకటానికి కొంచెం కఠినం కనుక మహాప్రాణవర్ణం కొంచెం ఎక్కువ శ్రమ పడాల్సి ఉంటుంది, అందుకోసం ఆ హకారాన్ని డ్రాప్ చేసేసి హృషీకేశ్ అని అంటూ ఉంటారు. ఎందుకంటే మహాప్రాణవర్ణం పలకటానికి కొంచెం లేజీనెస్, బద్ధకం అంటారు, సోమరితనం, అందుకోసం హాని డ్రాప్ చేస్తే ఈజీగా పలకడం. అలా కాకుండా అసలు యథార్థమైన నామము హృషీకేశ. హృషీకేశ అంటే హృషీక ఈశ, హృషీకములకు ప్రభువు. హృషీకము అంటే ఇంద్రియము అని అర్థం. మానవుని ఈ దేహేంద్రియ మనస్సంఘాతము అని అంటారు. నేను అని మనం ఏదైతే అనుకుంటున్నామో దాని యందు 5 కర్మేంద్రియములు, చేతులు కాళ్ళు మొదలైనవి 5, 5 జ్ఞానేంద్రియములు, కన్ను ముక్కు చెవి ఇత్యాదులు 5, ఈ ఐదు కర్మేంద్రియాలపై, 5 జ్ఞానేంద్రియాలపై అజమాయషీ చేసేటువంటి ఒక అంతరింద్రియము మనస్సని కానీ బుద్ధిని కానీ అనొచ్చు, అంతరంగము లేక అంతఃకరణము అని కూడా అంటారు. అది కలుపుకుని మొత్తం 11 ఇంద్రియాలు ఉన్నాయి. ఈ 11 ఇంద్రియములకు ప్రభువు కనుక పరమేశ్వరునకు హృషీకేశ అని పేరు. ఏ రకంగా ప్రభువు చూడండి, ఇప్పుడు కన్ను ఉందనుకోండి, కన్ను యొక్క మహిమ మనం పరిగణనలోకి మనం జనరల్గా పరిశీలించాం. ఎందుకంటే పరమేశ్వరుడు మనకి కంటి చూపును అనుగ్రహించాడు కాబట్టి మన దగ్గర ఉన్నదాని విలువ మనకి తెలియదు, మన దగ్గర లేనిదాని కొరకు మనం అర్వులు చాచే స్వభావంలో ఉంటాం, దాంతో ఉన్నదాని విలువ తెలియకుండా పోతుంది. లేనిదాని కోసం అర్వులు చాచటం మానేస్తే ఉన్నదాని విలువను గుర్తించే భాగ్యం కలుగుతుంది. కన్ను ఉందనుకోండి, కన్ను యొక్క మహిమ ఎంతటిది అంటే మొత్తం ఈ జగత్తునంతని కూడా దర్శించి దానిని విశ్లేషించి దాని యొక్క స్వరూప స్వభావాలను నిర్ణయం చేసేటువంటి మహాభాగ్యం మానవునికి కన్ను మూలంగా కలిగింది. కన్ను ఉపయోగించి టెలిస్కోప్ ఒకటి పెట్టుకుని మొత్తం గ్రహమండలాన్ని నక్షత్ర మండలాన్ని గెలాక్సీలని అన్నీ దర్శించి వాటిని మ్యాప్ చేసి వాటిపై సైన్స్ని అభివృద్ధి చేయగలుగుతున్నాం కన్ను కారణంగా. కన్ను ఉండబట్టి మైక్రోస్కోప్ పెట్టుకుని కణములు అణువులు వాటి యొక్క రచన ఇదంతా మానవుడు తెలుసుకోగలుగుతున్నాడు. అణోరణీయాన్ మహతో మహీయాన్, అణువు నుంచి నక్షత్ర మండలాల వరకు విస్తరించి వ్యాపించి ఉన్న జగత్తు యొక్క ఏ విభూతి గలదో, ఆ జగత్తు యొక్క ఏ గొప్పతనం గలదో దాన్ని అంతని మనం తెలుసుకోవటానికి మూల కారణం కన్ను. కంట్లో ఒక నలక పడిందనుకోండి, మీరు సర్వాన్ని చూసేటువంటి భాగ్యాన్ని కోల్పోతారు. ఆ నలక తీసేసేదాకా మళ్ళీ మనకు నిద్ర పట్టదు. కన్ను అంత ప్రధానమైనటువంటి అవయవము, ఇంద్రియము. ఆ కన్ను అనే ఇంద్రియాన్ని ఈ సంఘాతమునందు, అంటే నేను అని మనం అనుకునే ఈ దేహేంద్రియ సంఘాతమునందు, ఈ అసెంబ్లీ, సంఘాతము అంటే అసెంబ్లీ, ఈ సంఘాతమునందు ఆ కన్ను అనే ఇంద్రియాన్ని రచించి నిర్మించినది ఎవరు అని మీరు ఆలోచించినట్లయితే, నేనైతే కాదు. ఎందుకంటే నా కన్ను నేను పుట్టి కొంచెం జ్ఞానం వచ్చినప్పటి నుంచి నాతో పాటే ఉందది. నేనైతే పెట్టలేదు. నాకు కన్ను అనేది ఒకటి ఉంటే బాగుండును అని ప్లాన్ చేసి నేను పెట్టుకోలేదు. కళ్ళజోడు పెట్టుకున్నవాడిని నేనే కానీ కన్ను పెట్టుకున్నవాడిని మాత్రం నేను కాదు. కన్ను నాకు అనుగ్రహించబడినది. కొన్ని తల్లిదండ్రులు పెట్టారా అంటే, తల్లిదండ్రులు కన్ను ముక్కు చెవి చక్కగా ఉన్న శిశువు జన్మిస్తే పరమేశ్వరుడికి కృతజ్ఞతలు చెప్పి వాళ్లే కానీ వాళ్ళు పెట్టినది కూడా కాదు. ఇంకపోతే లోకల్ ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు పెట్టి కానీ పెట్టారని చెప్పడానికి ఏ రకమైన అవకాశం లేదు. కాబట్టి ఈ కన్ను అనే ఒక అద్భుతమైన శక్తి, అదొక శక్తి, దానితో మనం జగత్తునంతని దర్శించగలుగుతున్నాము. ఆ శక్తిని మనకి అనుగ్రహించినది ఎవరు అన్నట్లయితే, ఎవరో ఒకరు అనుగ్రహించారు. నాకు మీకు అందరికీ కన్ను అనే చూపుని అనుగ్రహించిన ఆ శక్తికి మనం పేరు పెట్టుకోవచ్చు. ఆ పేరే దేవుడు అని పేరు. ఒక హయ్యర్ పవర్ మన శక్తులందరికీ అతీతమైన ఒకనొక శక్తి గలదు. ఆ శక్తి యొక్క అనుగ్రహం చేతనే ఈ చూపు మనకి లభించినది. ఆ శక్తికి, సర్వ జగద్వ్యాపకమైన ఆ శక్తికే ఈశ్వరుడని, దేవుడు అని. ఆ శక్తి సకల జగత్తును వ్యాపించి ఉన్నది గనక విష్ణువు అని. మనం అనేక నామాల్లో రాముడని, కృష్ణుడని, అనేక విధాల నామాలతోటి ఆ శక్తినే మనం నిర్దేశిస్తూ ఉంటాము. ఏ శక్తి అయితే కన్ను అనే మనకు చూపును అనుగ్రహించినదో, అదే శక్తి వినికిడి అనే మరో ఇంద్రియాన్ని కూడా అనుగ్రహించింది. అనుగ్రహించడమే కాదు, కన్ను చూపు చూస్తూ ఉన్న ఒక జీవితకాలం కంటితో చూపు మనం కలిగి ఉంటాము. చూపు యొక్క శోభను మనం ఆనందంగా అనుభవిస్తూ ఉంటాము. జీవించి ఉన్నంతకాలము కన్నుకి ఆ స్థితిని అనుగ్రహిస్తూ, నిరంతరంగా అనుగ్రహిస్తూ ఉండేటువంటి శక్తి కూడా ఆ పరమేశ్వరుడే. నిజానికి ఈ చూపు అంతమైన నాడు, దేహత్యాగం చేసిన సమయంలో చూపు అంతమవుతుంది. అప్పుడు ఆ చూపు ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఎక్కడ విలీనమవుతుంది అంటే, ఆ చూపును అనుగ్రహించిన పరమేశ్వరుని ఎందే అది విలీనమవుతుంది. అంటే చూపును మనకి ఇచ్చి దానిని నిర్వహించి ఒక జీవితకాలం తిరిగి తనలో ఆ చూపును విలీనం చేసుకునేటువంటి ఆ శక్తికి, సర్వ జగద్వ్యాపకమైన ఆ మహాశక్తికి హృషీకేశ అని పేరు. అటువంటి హృషీకములు 11 ఉన్నాయి. ఆ 11 ఇంద్రియములను 5 + 5 + 1, 5 కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు, 1 అంతరింద్రియము. ఈ 11 ఇంద్రియములను పరమేశ్వరుడు మనకు అనుగ్రహించినాడు. మనం జన్మించుట తోడనే వాటి యొక్క అనుభవం మనకు వస్తూ వచ్చింది. మనం చూపు, వినికిడి, రసగ్రహణము, రుచి తెలుసుకునుట, గంధమును గ్రహించుట, స్పర్శను తెలుసుకునుట, కాళ్ళతో నడుచుట, చేతులతో పట్టుకొనుట, వాగింద్రియంతో పలుకుట, బుద్ధితో విషయములను నిర్ణయించి తెలుసుకునుట అని ఈ మొత్తం 11 వ్యాపారములు ఏవైతే ఉన్నాయో, ఈ వ్యాపారాలు కనుక లేకుంటే మనిషి అనేవాడే లేకుండా పోతాడు. ఈ 11 వ్యాపారాల్లో ఒక్కటి తగ్గినా మనము గిలగిల్లాడిపోతాం. అటువంటి అత్యంత ప్రధానమైన మానవుని మనుగడకు మూలములనదగిన ఈ 11 శక్తులను మనకి పరమేశ్వరుడు అనుగ్రహించి ఉన్నాడు. ఇంతకంటే ఇంకేమి ఇవ్వాలండి? ఇంకా ఏమిస్తే ఈ దీనితో సాటి అవుతుంది? 100,000 రూపాయలు ఇచ్చి జఠరాగ్ని కనుక కొంచెం తేడా వస్తే ఈ రూపాయలను ఏం చేసుకోవాలో అర్థం కాదు. చూపు లేకపోతే ఈ సంపదలు ఎన్ని ఉన్నా వ్యర్థమే. సో ఈ విధంగా పరమేశ్వరుడు ఇచ్చినటువంటి ఈ 11 శక్తులను తిరిగి పరమేశ్వరుని యొక్క ఆరాధనలో వినియోగించుట, దానికి భక్తి అని పేరు. భక్తికి నిర్వచనం ఎలాగ చెప్పారంటే శాస్త్రకారులు, హృషీకేణ హృషీకేశ సేవనం భక్తి రుత్తమ. హృషీకముతో అంటే ఇంద్రియముతో ఇంద్రియాధిపతి అయిన పరమేశ్వరుణ్ణి సేవించుట. సేవించుట అనగానేమి? భక్తి భజనం. భజనం అన్నా సేవనం అన్నా ఒకటే. సేవించుట అంటే ఏమిటి? ఈశ్వరుణ్ణి ఇంద్రియ శక్తులతో సేవించుట అనగా, చూడండి, మన ఇప్పుడు మంచం మీద ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేని స్థితిలో మనం సేవలను అందజేస్తాం, సేవించుట అంటారు. పరమేశ్వరుడికి అటువంటి సేవల యొక్క ఆవశ్యకత ఉన్నదా? మనం అటువంటి సేవలను అందించాలా? మన సేవలు లేకపోతే ఈశ్వరునికి రోజు గడవదా? మనం నైవేద్యం పెట్టకపోతే ఆయనకు ఆకలి తీరదా? కాబట్టి సేవించుట అంటే మామూలుగా లోకంలో సేవ చేసేటంటారే, ఆ అర్థం ఎన్నడూ కుదరదు. ఎందుకంటే ఇన్ని ఇంద్రియ శక్తులను మనకు అనుగ్రహించిన ఈశ్వరుడికి మన సేవతో పని ఏమున్నది? కాబట్టి సేవించుట అంటే మామూలుగా ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేసి సర్వీస్ అంటారే, అది అర్థం మాత్రం కాదు, ఈశ్వరుని విషయంలో అర్థం కాదు. గోపాల తాపిని అనే ఒక ఉపనిషత్తులో ఈ ప్రసంగం చేస్తారు. భజనం నామ రసనం. భజధాతువుకి సేవించుట అని అర్థం ఉన్నది, కానీ ఈశ్వరుని ఆరాధించే సందర్భంలో సేవించుట అని కాదు, అలా అనిపిస్తుంది, కానీ వాస్తవమైన అర్థం ఏమిటంటే రసనం అనగా రసమును ఆస్వాదించుట, అది భజనం అనగా. అంటే ఎలాగంటే, మీరు కంటితో ఈశ్వరుణ్ణి దర్శించి ఆ దర్శనమును ఆస్వాదించుట, ఆనందించుట. ఇది ఇప్పుడు ఆస్వాదించటం అంటే ఎలాగంటే, ఇప్పుడు మీరు ఏదైనా కాజా, కాకినాడ కాజాను నోట్లో వేసుకున్నారనుకోండి, ఎలా ఉంటుంది? చక్కటి ఆస్వాదము కలుగుతుంది, ఆ రసాస్వాదము కలుగుతుంది, ఎంజాయ్ చేస్తారు. చక్కటి గంధమును ముక్కుతోటి పీల్చారనుకోండి, చాలా బాగుంది, ఈ మల్లె పువ్వుల సుగంధము ఎంతో మధురంగా ఉన్నది అని ఆస్వాదన చేస్తారు. మంచి మెత్తటి స్పర్శ ఉన్నదనుకోండి, చక్కటి ఖరీదైన వస్త్రాన్ని భుజం మీద షర్ట్ వేసుకుంటే ఈ షర్ట్ చాలా బాగుంది, స్పర్శ చాలా బాగుంది అని ఆస్వాదిస్తారు. సో ఈ విధంగా ఇంద్రియములతోటి ఆస్వాదించుట ఏది కలదో, ఎంజాయ్ చేయటం, దానికి రసనము అని పేరు. సో ఆ విధంగా ఇంద్రియ వ్యాపారములను ఈశ్వరుని ఎడల ప్రయోగించి ఆ క్రమములో రసమును ఆస్వాదించినట్లయితే దానికి భక్తి అని పేరు. మీరు ఈశ్వరునికి చేతితో పుష్పాన్ని సమర్పించారనుకోండి, కేవలం పుష్పాన్ని సమర్పించినంత మాత్రాన భక్తి అవదు. యాంత్రికంగా సమర్పించినట్లయితే అది భక్తి అవదు, భక్తికి ఆరంభం అయితే అవ్వచ్చు. భక్తిని అలవరుచుకునే ప్రయత్నంలో ఒక అడుగు అవుతుంది, ఏమి అభ్యంతరం లేదు. కానీ మీరు ఈశ్వరుడికి పుష్పాన్ని సమర్పించటంలో మీ హృదయానికి ఒక మధురానుభూతి కలిగినట్లయితే, రసాస్వాదన కలిగినట్లయితే అది భక్తి అవుతుంది. ఈశ్వరుణ్ణి దర్శించగానే, ఈశ్వరుని రూపాన్ని దర్శించగానే, ఇప్పుడు రోజు చూస్తూనే ఉంటాం, కృష్ణుని విగ్రహం ఉందనుకోండి, రోజు చూస్తున్నాం, నిన్న చూసిన కృష్ణునే ఈవేళ చూసాము అని అన్నారనుకోండి, దాన్నే ఏమంటారంటే స్మృతి అంటారు, స్మరణము, స్మృతి, మెమొరీ. కాబట్టి నిన్న చూసిన కృష్ణుడి బొమ్మనే ఈవేళ చూస్తున్నాను అని ఆ విధంగా చూసినట్లయితే అది భక్తి అవ్వదు, ఇక మెకానికల్గా చూసినట్లు అవుతుంది. శ్రీకృష్ణుని విగ్రహాన్ని ఎప్పుడు చూసినా కొంగ్రొత్తగా చూసినట్లుగా, అప్పుడే నిత్య నూతనంగా చూసినట్లుగా, అబ్బా ఎంత బాగుందండి, ఏమిటి ఎన్నోసార్లు మొట్టమొదటిసారి చూస్తున్నారా అంటే ఏమో అలాగే ఉంది, అంతకుముందు 1000 సార్లు చూసి ఉండొచ్చు, కానీ ఇప్పుడు చూస్తుంటే మళ్ళీ మొట్టమొదటిసారి చూసినంత అందంగా అనుభూతి కలిగిస్తూ ఉన్నది అని మీరు అన్నట్లయితే ఆ చూపుకి భక్తి అని పేరు. ఇప్పుడు వైదికుడు సూర్యునికి అర్ఘ్యప్రదానం చేస్తాడు, 8వ 9వ ఉపనయనం అయిన తర్వాత ఆరంభం అవుతుంది అర్ఘ్యాన్ని ఇవ్వటం అన్నది. అది ఎంతవరకు చేస్తాడు, 70 ఏళ్ళు 80 ఏళ్ళు 90 ఏళ్ళు జీవిస్తే జీవించి ఉన్నంతకాలం రోజు ఉదయం అర్ఘ్యప్రదానం చేస్తాడు. సో మనం చిన్నప్పటి నుంచి చూస్తున్న సూర్యుడే అని అనుకుంటే వాడు వైదికుడే కాడు. ఏ రోజు కా రోజు సూర్యుడు నిత్య నూతనంగా కనపడతాడు. సూర్యుడిని ఎప్పుడు చూసినా నిత్య నూతనంగా, భక్తి స్ఫోరకంగా, హృదయము ఉప్పొంగే విధంగానే ఉంటాడు సూర్యుడు. ఎప్పుడు సూర్యోదయాన్ని చూసినా అదే భక్తి భావన కలుగుతుంది, దానికే భక్తి అని పేరు. అంటే దీన్నే కాన్స్టెంట్ అమేజ్మెంట్ అని అంటారు. ఎప్పుడు చూసినా ఆశ్చర్యమో అద్భుతమే, అది భక్తి అవుతుంది. శ్రీకృష్ణుని విగ్రహాన్ని ఎప్పుడు చూసినా అటువంటి భావనే కలుగుతుంది. ఒక గీతా శ్లోకాన్ని ఎప్పుడు చదివినా అది మొదటిసారి చదువుతున్నట్టే ఉంటుంది. మీరు రామాయణం కథ తెలియని వాళ్ళు ఎవరిలో ఉండరు, రాముని గాథ ప్రతివాడికి తెలుసు. అయినా మళ్ళీ ఈవేళ కొత్తగా రామాయణం పుస్తకం విప్పి మీరు చెప్పడం ప్రారంభిస్తే వినేవాళ్ళు ఏదో మొదటిసారిగా వింటున్నట్టుగా ఆనందంగా వింటారు. రాముడు అయోధ్యా నగరాన్ని విడిచి అడవికి వెళ్తున్నాడు అంటే అదేదో అప్పుడే కొత్తగా మొట్టమొదటిసారిగా ఇలాగంటే ఘోరకృత్యం జరిగిపోతుందా అన్నట్టుగా కళ్ళంబడి నీళ్లు పెట్టుకుంటూ వింటారు. అటువంటి నిత్య నూతన అనుభూతి ప్రతి అంశంలోనూ ప్రతి స్టెప్లోనూ మనకు అనుభవానికి వస్తుంది. ఆ రకంగా వింటే అటువంటి వినడంలో ఏ రసాస్వాదన కలదో దానికి భక్తి అని పేరు. ఈశ్వరుణ్ణి స్మరించారనుకోండి, శ్రీరామ అనే నామాన్ని మనస్సులో స్మరించారనుకోండి, స్మరించగానే ఒక్కసారి హృదయము ఒక భక్తి భావనతో ఉప్పొంగుతుంది. సో ద హార్ట్ స్కిప్స్ ద బీట్ అని అంటారు. అంటే ఒక్కసారిగా గుండె ఒక అదుటున ఉలిక్కి పడ్డంత అనుభూతి కలుగుతుంది శ్రీరామ అనే నామాన్ని స్మరించిన వెంటనే. అటువంటి రసానుభూతితో శ్రీరామ నామాన్ని స్మరిస్తే అది భక్తి అనబడుతుంది. తర్వాత దర్శనం చేసినప్పుడు కూడా అటువంటి రసానుభూతి, పుష్పాన్ని సమర్పించినప్పుడు అటువంటి రసానుభూతి, పాదములతో ప్రదక్షిణం చేసినప్పుడు అటువంటి రసానుభూతి. కాబట్టి ఎన్ని ప్రదక్షిణాలు చేసామని కాకుండా ప్రదక్షిణం చేసినవి మూడే కావచ్చు ఒకటే కావచ్చు, అటువంటి రసానుభూతిని ఆవిష్కారం చేసుకునే ప్రయత్నం చేసినట్లయితే అది భక్తి అనబడుతుంది. సో ఈ విధంగా 11 ఇంద్రియములను పరమేశ్వరునకు సమర్పించుట, 11 ఇంద్రియ వ్యాపారములను ఈశ్వరునకు సమర్పించుట అంటే మనం భోజనం చేసేమో అంటే ఆ భోజనం చేయటం వల్ల లభించేటువంటి శక్తి ఏదైతే కలదో దానిని ఈశ్వరార్పణ ఈశ్వరుని యొక్క ఆరాధనకి వినియోగించుట. స్నానం చేసాం, శౌచాది కార్యములు ఉంటాయి. స్నానం ఎందుకు చేస్తారు అంటే ఈశ్వరుణ్ణి ఆరాధించటం కోసం స్నానం, బ్రేక్ఫాస్ట్ కోసం స్నానం చేయొచ్చు, లేకపోతే ఈశ్వరారాధన కోసం కూడా స్నానం చేయొచ్చు. కేవలం భావనే తేడా. స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ చేయాలి అంటే అదే స్నానం, స్నానం చేసి ఈశ్వరునికి పుష్పాన్ని సమర్పించాలి అంటే కూడా అదే స్నానం. రెండు సందర్భాల్లో శౌచము అనేది సమానమే, కానీ ఒక సందర్భంలో ఈశ్వరారాధన కోసం స్నానం చేస్తున్నాను అని అన్నట్లయితే ఆ భావన యొక్క బలం చేత ఆ శౌచము అనే కార్యం కూడా ఈశ్వర ఆరాధన అయిపోతుంది. భావనలో కనుక దారిద్ర్యం ఉన్నట్లయితే, భావనలో కనుక లోటు ఉన్నట్లయితే అంతటి ఆ కార్యము ఈశ్వరారాధన కాకుండా పోతుంది. కాబట్టి ఈ విధంగా హృషీకేశ సేవనం భక్తి రుత్తమ, ఇంద్రియ వ్యాపారములనన్నిటినీ పరమేశ్వరారాధన బుద్ధితో సమర్పిస్తూ జీవించుట పేరే యథార్థమైన ఉత్తమోత్తమైన భక్తి. అది ఏకాదశ ఇంద్రియముల ఉన్నాయి కనుక ఆ ఏకాదశ అనే సంఖ్యకి ఈశ్వరారాధన అంశంలో అటువంటి ప్రాధాన్యత సంతరించుకున్నది. ఋషికేశునకు ఏకాదశి ఆ విధంగా ప్రియమైనది. అయితే మీరు ఈరోజుని సత్యనారాయణ వ్రతాన్ని కూడా సామూహికంగా ఆచరించారు. చూడండి, ఒకే వ్రతాన్ని, అదే వ్రతాన్ని ఒక వ్యక్తి తన ఇంట్లో కేవలము తనకు మాత్రమే, తన కుటుంబానికి మాత్రమే పరిమితం చేసుకుని ఆరాధించవచ్చు, లేదా అదే వ్రతాన్ని సామూహికంగా కలిసి ఆరాధించవచ్చు. సామూహికంగా చేసేటువంటి పుణ్యకార్యంలో, పూజాది కార్యాల్లో ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. ఆ కాంగ్రెగేషన్కి ఒక ప్రత్యేక శక్తి వస్తుంది. కొన్ని అంశాలు ఒక్కళ్ళు కూర్చుని చేసేప్పుడు ఒక పద్ధతిలో ఉంటాయి, పది మందితో కలిసి చేసేప్పుడు వాటిలో ఒక విలక్షణమైన శక్తి మనకు అనుభవానికి వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి, పిల్లల్ని మనం స్కూల్కి పంపిస్తాం, అదే అదే అరిథమెటిక్, అదే సోషల్ స్టడీస్, మాస్టర్ని ఇంటికి పిలిపించి తెప్పించి ఆయన్ని కూర్చోబెట్టి పాఠం చెప్పించవచ్చు, కానీ విద్యార్థి యొక్క వికాసం పూర్ణంగా ఉండదు. స్కూల్కి వెళ్ళి మిగిలిన పిల్లలతో కలిసి ఆడుతో పాడుతో అప్పుడు కనుక ఉపాధ్యాయుడు చెప్పిన పాఠాన్ని నేర్చుకుంటే ఆ స్కూలు వాతావరణంలో విద్యార్థి యొక్క వికాసానికి చక్కటి దోహద పడే స్థితి ఉంటుంది. ఇంటి దగ్గర కూడా చదువుకోవాలి, స్కూలుకి వెళ్ళి కూడా చదువుకుంటూ ఉండాలి, రెండు కలిసి వ్యక్తి యొక్క వికాసం బాగా జరుగుతుంది. సరిగ్గా అదేవిధంగా మనం ఇంటి దగ్గర వ్యక్తిగతంగా ఈశ్వరుణ్ణి ఆరాధిస్తూ ఉంటాము, అంతేకాకుండా సమాజ రూపంగా ఒక సమూహంగా ఏర్పడి ఈశ్వరుణ్ణి సామూహికంగా ఆరాధించినప్పుడు దాని యందు ఒక విలక్షణమైన శక్తి నిర్మాణం అవుతుంది. ఆ శక్తి ఆ సమాజానికంతకీ హితాన్ని చేకూరుస్తుంది. సమాజ హితంతో పాటు సమాజ హితంలోనే వ్యక్తి యొక్క హితము అంతర్భాగమై ఉంటుంది. వ్యక్తి యొక్క హితం సమాజ హితానికి భిన్నంగా బాహ్యమునందు ఉండదు, సమాజ హితంలో అంతర్భాగమై ఉంటుంది. అటువంటి సామాజిక స్పృహ మన హిందూ సమాజంలో ఒకంత తక్కువ. కానీ ఇటువంటి సామూహిక పూజా కార్యక్రమాలని నిర్వహించడం ద్వారా, తర్వాత అందరూ కలిసి ఒక విద్వాంసుని ఆ ప్రవచనం ద్వారా, భాగవతము ఇత్యాది గ్రంథములను శ్రవణం చేయటం ద్వారా అటువంటి సామాజిక స్పృహ నిర్మాణం అవుతుంది. అది ఒక అద్భుతమైన దేశభక్తి సమాజ సేవారూపమైన కార్యము అని చెప్పుటలో నాకెట్టి సందేహం లేదు. ఆ విధంగా ఈ సామూహికమైనటువంటి వ్రత కార్యక్రమానికి ఒక విశిష్టమైన స్థానము సమాజ కార్యంలో భాగంగా కలదు. ఆ తర్వాత మీరు విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేశారు, దాని గురించి కూడా రెండు మాటలు చెప్పి నేను నా ప్రసంగాన్ని నేను ముగిస్తాను. విష్ణువు అన్నది నామములకు రూపములకు అతీతమైన పరమేశ్వర తత్వానికి పెట్టుకున్న ఒకనొక పేరు. ఆ తత్వానికే ఇంకొక దృష్టికోణంలో శివ అని కూడా పేరు పెట్టచ్చు. మీకు విష్ణు సహస్రనామంలో శివ అనే నామం వచ్చింది, మీరు గమనించే ఉంటారు. లోకంలో ఒక ధోరణి ఉందా అని అనిపిస్తుంది నాకు, లేదంటే ఇట్స్ ఓకే, లేదంటే లేదని అంగీకరించడానికి నాకు అభ్యంతరం ఏం లేదు. ఉందంటే మటుకు అది సరైంది కాదు. అదేమిటంటే విష్ణు అనే ఆయన ఒక ఆయన, శివ అనే ఆయన మరో ఆయన ఉన్నారని, వీళ్ళిద్దరూ పైన ఎక్కడో ఉండి మనల్ని శాసిస్తున్నారని అలా భావన చేయటం సరికాదు. వాస్తవంలో పరమేశ్వర తత్వము ఒక్కటియే. ఒక్కటి అంటే అర్థం ఏమిటంటే రెండవది లేనిది అని అర్థం. ఒక్కటి అంటే రెండు పళ్ళలో ఒక పండు తీసుకున్నాం, అలాంటి ఒక్కటి కాదు. ఒకటి రెండు మూడు, దాంట్లో మొదటిది ఒక్కటి కాదు. అనంతము అనే అర్థంలో ఒక్కటి అనే పదాన్ని వాడతారు. ఏతీతి ఏకహ, అన్నిటి యందు వ్యాపించి ఉండేది గనుక ఒక్కటి. ఉదాహరణకి ఆకాశము ఒక్కటి అని ఆ ఒక్కటి, పండు ఒక్కటి కాదు. పండు ఒక్కటి అంటే పండు రెండు ఉంటాయి, మూడు ఉంటాయి, నాలుగు ఉంటాయి, ఇది ఒకటి, అలాంటి ఒకటి కాదు. ఆకాశములు ఎన్ని ఉంటాయి? ఒక్కటే ఆకాశం ఉంటుంది, రెండు ఉండవు. అంటే ఆకాశము సర్వవ్యాపకము అనే అర్థంలో ఒక్కటి అని అంటాం. ఏకహ ఏతీతి ఏకహ. సో అదేవిధంగా పరమేశ్వరుడు ఒక్కడు, ఏకహ ఏతీతి ఏకహ, సర్వమును వ్యాపించి ఉంటాడు. అదే అర్థంలో విష్ణు అని కూడా అంటారు. వేవేష్టి ఇది విష్ణు, సర్వవ్యాపకుడై ఉంటాడు. ఇప్పుడు చూడండి, పరమేశ్వరుడు ముందుగా ఆకాశం రూపంగా ప్రకటమయ్యాడు, ఆ తర్వాత ఆకాశం నుండి వాయు రూపంగా ప్రకటమయ్యాడు, ఆ తర్వాత వాయువు నుండి అగ్ని రూపంగా, అగ్ని నుండి జలముల రూపంగా, జలముల నుండి పృథివీ రూపంగా ప్రకటమయ్యాడు. అంతే అయిపోయింది. ఇంకా ఐదే భూతములు. ఆరో భూతము అంటే ఉన్నది, ఉన్నదేదో ఉన్నవేవో ఐదు. ఈ ఐదు భూతములతోటే ఈ సకల జగత్తు నిర్మాణమైనది. అవే ఐదు భూతాలతో ఈ దేహము కూడా నిర్మాణమైనది. ఉన్నవి ఐదు, ఆరవది లేనే లేదు. ఈ ఐదు రూపములుగా ఆ పరమేశ్వరుడే ప్రకటమైనాడు. ఒకే పరమేశ్వరుడు ఐదు భూతములుగా ప్రకటమైనాడు. సరిగ్గా ఇదే అంశాన్ని కొన్ని సందర్భాలలో పంచముఖ అనే సింబాలిజంలో మనకి చూపిస్తూ ఉంటారు. ఐదు ముఖములు ఉన్నాయి. ఐదు ముఖములు ఉన్నాయంటే ఇవే ఐదు ముఖములు: పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము. ఈ ఐదు ముఖములు. కాబట్టి పరమేశ్వరుడు ఈ ఐదు భూతముల రూపంగా ప్రకటమయ్యాడు. అలా తెలుసుకోవాలి. పరమేశ్వరుడు అక్కడెక్కడో కూర్చుని ఈ ఐదు భూతాలని సృష్టించి మన మీదకి విధులు పెట్టాడని అలా కాదు. ఐదు భూతముల రూపంగా ఆయనే ప్రకటమైనాడు. అంటే ఇప్పుడు బంగారమే అన్ని ఆభరణముల రూపంగా ప్రకటమైనది అని అభిప్రాయం. ఇప్పుడు నెక్లెస్లో ఏముంది? బంగారం ఉన్నది. ఇయర్ రింగ్లో, కర్ణాభరణంలో ఏముంది? బంగారమే ఉన్నది. సో పాదాభరణంలో ఏముంది? బంగారమే ఉంది. హస్తాభరణంలో ఏముంది? బంగారమే ఉంది. అంటే అన్ని ఆభరణముల యందు వ్యాపించి ఉన్నది ఏమిటి? బంగారమే. సరిగ్గా అదేవిధంగా ఈ పంచభూతముల యందు, అంటే పంచభూతములతో నిర్మాణమైన సకల జగత్తునందు, చరాచర జగత్తునంతటా వ్యాపించి ఉన్నది పరమేశ్వరుడు మాత్రమే. కాబట్టి మీరు పరమేశ్వరుణ్ణి మట్టిలో కొలవచ్చు, లేక మట్టితో చేసిన ప్రతిమలో కొలవచ్చు, పరమేశ్వరుణ్ణి జలములలో కొలవచ్చు, కొలుచుకోవచ్చు, ఆరాధించవచ్చు, జలముల రూపంగా ప్రవహించే నదుల రూపంగా పరమేశ్వరుణ్ణి ఆరాధించవచ్చు. మనం ఆపనే చేస్తూ ఉంటాం, నదీ స్నానం చేయటం, ఏదో పుష్కరమని, ఏకాదశిని, మాఘమాసమని, ఆదివారమని, ఈ విధంగా ఏదో సందర్భంలో నదీ స్నానం చేయటం యొక్క తాత్పర్యం ఏమిటంటే నదుల రూపంగా, జలముల రూపంగా పరమేశ్వరుడే ఉన్నాడు. అంచేతన స్నానం చేయటం కూడా ఈశ్వరారాధన అయిపోతుంది. తర్వాత అగ్ని రూపంగా పరమేశ్వరుడే ఉన్నాడు. అగ్ని యందు ఓ సమిధనో, ఒక ఆజ్యము, ఓ చుక్క నేతినో సమర్పించటం, అది ఈశ్వరారాధన అవుతుంది. వాయు రూపంగా పరమేశ్వరుడే, సకల ప్రాణులలో ప్రాణశక్తి రూపంగా వాయు రూపంగా ఈశ్వరుడే ఉన్నాడు. ఆకాశ రూపంగా ఈశ్వరుడే ఉన్నాడు. ఎలాగైతే చేపలు సముద్రంలో జలముల యందు సంచరిస్తూ ఆ జలములను గుర్తించలేకుండా ఉంటాయి, సముద్రంలో మనం ఈ జలాల్లో సంచరిస్తూ ఉన్నాము అనే సంగతి చేప గుర్తుపట్టలేదు, అదేవిధంగా మనం కూడా ఆకాశ రూపంగా ఉండే పరమేశ్వరుని యందు సంచరిస్తూ ఈ ఆకాశము రూపముగా పరమేశ్వరుడే ఉన్నాడు అని గుర్తుపట్టడం మనకి చాలా కఠినమైపోతూ ఉంటుంది. ఆ విధమైన గుర్తింపు మనకి కలుగు చేయుట కొరకై పరమేశ్వరునకు విష్ణు అని పేరు. కాబట్టి విష్ణు అంటే మిస్టర్ విష్ణు అని మాత్రం కాదు, విష్ణు అంటే విష్ణు అనే ఒక పెద్ద ఆయన ఉన్నాడని కాదు, సర్వ జగద్వ్యాపకమైన ఆ మహాశక్తి ఆ కారణంగానే, అంటే సర్వమును వ్యాపించి ఉన్న కారణంగానే విష్ణు అనబడుతుంది. అయితే అదే మహాశక్తికి, అదే పరమేశ్వరుడికి శివ అని కూడా పేరుంది. ఎందుకు ఆ పేరు ఎందుకు వచ్చిందంటే చూడండి, సంసారమునందలి నామరూపముల వ్యామోహంలో మనం పడి ఉన్నట్లయితే అది మనకి చాలా హానిని కలిగిస్తుంది, దుఃఖాన్ని కలిగిస్తుంది. అలా కాకుండా ఈ సకల సంసారమునకు కారణభూతుడైన ఆ పరమేశ్వరుణ్ణి కనుక ఆరాధించినట్లయితే, ఈ మనస్సును ఈ సంసారము నుండి సర్వేశ్వరుని వైపు మళ్లించినట్లయితే మనకి మంగళము కలుగుతుంది, కళ్యాణము కలుగుతుంది, క్షేమం కలుగుతుంది, శరీరానికి మనస్సుకి ఆరోగ్యం కలుగుతుంది. దాని పేరే శివ, కళ్యాణము చేయువాడు, మంగళము చేయువాడు. అంచేతనే విష్ణు సహస్రనామాల్లో శివ కూడా ఉంటుంది. సపోజ్ శివ అంటే మిస్టర్ శివ, విష్ణు అంటే మిస్టర్ విష్ణు అనుకోండి, అప్పుడు విష్ణు సహస్రనామంలో శివ అని ఉండరాదు, శివ సహస్రనామంలో విష్ణు అని ఉండరాదు, కానీ అలాగే ఉంటుంది. కాబట్టి విష్ణు సహస్రనామము అంటే సర్వ జగద్వ్యాపకమైన ఆ పరమేశ్వరుని యొక్క 1000 నామములను మనము స్మరించుట. దాంట్లో మొట్టమొదటి నామంలోనే ఇప్పుడు నేను చెప్పిన అంశం, ఆ మాటలన్నీ, తాత్పర్యమంతా ఉన్నది. విశ్వం, విశ్వం అంటే ఏమిటండి? జగత్తు అని అర్థం. జగత్తు అన్నది విష్ణు పరమేశ్వరునికి నామం ఎందుకైంది అంటే జగద్రూపంగా పరమేశ్వరుడే ఉన్నాడు కనుక విశ్వం అన్నది పరమేశ్వరుడికి నామమైనది. ఇప్పుడు బంగారానికి నెక్లెస్ అని పేరు పెట్టచ్చు, ఎందుకంటే నెక్లెస్ రూపంగా బంగారమే ఉంది కనుక. కర్ణాభరణము అని పేరు పెట్టచ్చు, ఎన్ని పేర్లు పెట్టినా ఆ బంగారానికి పెట్టిన పేర్లే. అదేవిధంగా ఎన్ని నామాలతో మీరు పరమేశ్వరుణ్ణి పిలిచినా ఒకే పరమేశ్వరునికి ఇన్ని నామాలు వర్తిస్తూ ఉంటాయి. కాబట్టి విష్ణు అన్నా శివ అన్నా అదే పరమేశ్వరుడు యొక్క నామము. ఆ పరమేశ్వరుడే లోపల అంతః లోపల ప్రాణశక్తి రూపంగా 11 ఇంద్రియ శక్తుల రూపంగా ప్రకటమవుతూ ఉన్నాడు. ఆ పరమేశ్వరుడే బాహ్యమునందు పంచభూతముల రూపంగా ప్రకటమవుతూ ఉన్నాడు. ఈ దృష్టిని మనం అలవరుచుకున్నట్లయితే సర్వము ఈశ్వరుడే అనే దర్శనము కలిగితే అదియే మోక్షము, జీవన్ముక్తి. ఈ విషయాన్ని విష్ణు సహస్రనామ పారాయణ చేసేటువంటి భక్తులు దీన్ని కొంత గుర్తులో పెట్టుకున్నట్లయితే ఆ పారాయణం మరింత సఫలమవుతుంది. ఈ విధంగా మీరందరూ ఒక మంచి విద్వాంసులు, నిష్కామకర్మయోగ యొక్క మార్గదర్శనంలో ఉన్నారు కనుక మీకు మీరు క్షేమాన్ని పొందుతారు. మీకు మార్గదర్శనము ఆధ్యాత్మిక మార్గంలో మీరు చక్కగా పురోగతిని సాధిస్తారు, దాంట్లో ఏ సందేహం లేదు. మీకు పరమేశ్వరుడు సకల సౌఖ్యములను కలగజేయుగాక అని నేను ప్రార్థించి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, నన్ను పిలిచి ఇక్కడికి నన్ను ఇక్కడ ఈ ఉన్నత స్థానంలో కూర్చోబెట్టి నన్ను పెద్దలు చేసినందుకు కోటేశ్వరరావు గారికి, ఆలయ నిర్వాహకులకు, మీకందరికీ కూడా నేను కృతజ్ఞతాభావాన్ని ప్రకటిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తాను. హరి ఓం శ్రీకృష్ణ అర్పణమస్తు.
మీ ప్రవచనం ద్వారా మా జన్మ ధన్యమైంది సార్. ఇవాళ మా గురువుగారిని కోటేశ్వరరావు గారు మిమ్మల్ని ఇక్కడికి రప్పించి మీ అనుగ్రహ భాషణం చేయించినందుకు ముందు మా కోటేశ్వరరావు గారు మేము కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. నిజంగా మీలాంటి వారి సత్సంగం మాకు కలగడం మా అదృష్టం. నిజంగా ఈ దేవాలయం కూడా పునీతమైంది మీ వల్ల.
నేను సెలవు తీసుకుంటాను. ఓ